ॐ वाङ् मे मनसि प्रतिष्ठिता, मनो मे वाचि प्रतिष्ठितम्, आविरामीर्महेथि वेदस्य माणीस्तः, श्रुतं मे मा प्रहासीः, अनेनाधीतेनाहोरात्रान् सन्दधामि, ऋतं वदिष्यामि, सत्यं वदिष्यामि, तन्मामवतु, तद्वक्तारमवतु, अवतु माम्, अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः।
40వ పేజీ 2వ అధ్యాయం 5వ మంత్రం.
గర్భేను సన్నన్వేషాం అవేదమహం దేవానాం జనిమాని విశ్వా, శతం మా పుర ఆయసీ అరక్షన్నథః శ్రేణః, జవసా నిరదీయమితి గర్భ ఏవైతత్ శయానః, వామదేవమేవమువాచ స ఏవం విద్వాన్ అస్మా శరీరభేదాత్ ఊర్ధ్వముత్క్రామ్య అముష్మిన్ స్వర్గే లోకే సర్వాన్ కామాన్ ఆప్త్వా అమృతః సమభవత్, అమృతః సమభవత్ యథాస్థానం గర్భిణ్యః.
వామదేవ ఋషి మాతృగర్భంలో ఉన్నప్పుడే తన యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు? తల్లి గర్భంలోనే అని అంటే ఉపనిషత్తు చెప్తుంది. ఆ వామదేవ ఋషి క్రిందటి జన్మలో శాస్త్రాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాడు. శ్రవణ మనన నిధిధ్యాసనాలన్నీ చేశాడు క్రిందటి జన్మలోనే. కానీ ఒక ప్రతిబంధం వలన ఆత్మనిష్టను పొందలేకపోయినాడు. ఆత్మనిష్టని పొందలేకపోయినాడు ఆత్మనిష్టను పొందలేకపోయినాడు అంటే తాను ఆత్మస్వరూపాన్ని అని ఆ జన్మలో తెలుసుకోకపోవడం వలన మరల జన్మ తీసుకోవాల్సి వచ్చింది. ఎవరు? వామదేవ ఋషి. కనుక మాతృగర్భంలో ప్రవేశించిన తర్వాత ఆ ప్రతిబంధకం, ఆ ప్రారంధం 8 నెలలే ఉంది ఆయనకి. 9 నెలలో 10 నెలలు ప్రారంధం. తల్లి గర్భంలో ఉండంగానే ఆ ప్రారంధం తీరిపోయింది. ఆ విన్నటువంటి జ్ఞానం ఆయనకి స్మరణకు వచ్చేసింది. స్మరణకు వచ్చి ఆయన ఈ విధంగా తల్లి గర్భంలోనే చెప్తున్నాడు. వామదేవః ఈ 5వ మంత్రంలో క్రిందటి వారం మనం చూశాం. గర్భే సన్ అహం ఏషాం దేవానాం, నేను తల్లి గర్భంలోనుండే, నేను తల్లి గర్భంలో ఉండే అహం ఏషాం దేవానాం, ఈ దేవతల యొక్క శరీరాలన్నీ ఏమిటో వాళ్ళ నాకు తెలుసు అన్నాడు. దేవానాం విశ్వా జనిమాని అన్వవేద, నాకు తెలిసినాయి. ఆ అగ్నిదేవత, వాయుదేవత, వరుణదేవత, ఇంద్రదేవత, ఈ దేవతల యొక్క శరీరాలన్నీ ఏమిటి అని నాకు తెలిసిపోయింది. తర్వాత నేను కూడా క్రిందటి జన్మల్లో ఏవే శరీరాలు తీసుకున్నాను, ఎన్ని మాతృగర్భాల్లో ప్రవేశించి వచ్చాను, ఎన్ని మాతృగర్భాలు నన్ను ఇనుప కట్టడాల నిర్మితంలో నేను బంధింపబడినానో కూడా నాకు తెలిసిపోయింది అన్నాడు. క్రిందటి జన్మల్లో నేను ఎన్ని మాతృగర్భాలనే ఇనుప, అంటే ఇనుముతో సమానం. ఎందుకు అయస్సి అన్నాడు ఇక్కడ అంటే, తల్లి గర్భం, ప్రతి మాతృగర్భం ఒక బంధం లాంటిది మనిషికి. ఎలాగైతే ఇనుప పంజరంలో పక్షి కదలలేక బంధింపబడుతుందో, అదేవిధంగా ప్రతి జీవుడు మాతృగర్భంలో బంధింపబడతాడు స్వేచ్ఛ లేకుండా. అక్కడ నరక యాతన పడతాడు. ఆ జన్మలన్నీ నాకు తెలిసినయి అన్నాడు వామదేవుడు జ్ఞానం వలన. జనిమాని విశ్వ మా అధ ఆయసీహి శతం పురహ అరక్షన్, ఆ ఇనుముతో చేయబడినటువంటి, నిర్మింపబడినటువంటి కట్టడం లాంటి మాతృగర్భాలు, శరీరాలు తీసుకున్నాను. పురహ అంటే శరీరాలు, నేను తీసుకున్నవన్నీ కూడా నన్ను కాపలా కాస్తున్నట్టనమాట. నువ్వు జ్ఞానాన్ని పొందవాకు, నీకు ఇక్కడే బంధం అని అరక్షన్, నన్ను రక్షిస్తున్నట్లుగా అవన్నీ ఇనుప కవచాల్లాగా నేను బంధింపబడినాను వాటి చేత. అరక్షన్ శేనః, అట్లా బంధింపబడినటువంటి నేను శేనః ఇవ, అంటే ఆ డేగ పక్షిలాగా నేను శేనః ఇవ జవసా నిరదీయమితి, వెంటనే ఆ యొక్క ఇనుప కట్టడాన్ని ఛేదించుకొని వల వేస్తాడు వేటగాడు. వల వేసినప్పుడు ఆ పక్షి పాపం అటు ఇటు కదలలేదు. ఆ వల నుంచి ఛేదించుకొని బయటికి రావాలి అంటే ఈ పక్షి బాగా ఎగరాలి, ఫోర్సుగా బాగా ఫోర్సుగా ఎగిరితే కానీ ఆ వలని చించుకొని అది బయటికి రాలేదు. అదేవిధంగా నేను కూడా ఈ యొక్క ఈ శరీరాలైనటువంటి మాతృగర్భం ఉంది చూసారా, అందులో నుంచి ఆ వల లాంటి దాంట్లో నుంచి జవస అంటే అతి వేగంతో బయటికి పడ్డాను అన్నాడు. జవస నిరదీయం ఇది, నేను బయటికి వచ్చేశాను. గర్భే ఏవ శయానః వామదేవః, తల్లి గర్భంలో ఉండే వామదేవః ఏతత్ ఏవం ఉవాచ, ఈ విధంగా చెప్పాడు అన్నాడు. ఈ చెప్పిందంతా అలాగే తీసుకోకూడదు. పక్షి వచ్చినట్లుగా వామదేవుడు కూడా గర్భంలో నుంచి వచ్చాడని అట్లా అర్థం చేసుకోకూడదు. మనం ఏమర్థం చేసుకోవాలి ఇక్కడ, ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. వామదేవుడి యొక్క ఉద్దేశం, మనం కూడా మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి అవతల వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అడుగుతారు, అసలు మీ ఉద్దేశం ఏంటండి అని అడుగుతారు. మాటలు ఒకటిగా మాట్లాడుతుంటాం, లోపల ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం తెలిసే వరకు వాడికి గజిబిజిగా ఉంటుంది. మనం కూడా అంతే. ఇప్పుడు వామదేవుడి యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ఏమిటి ఆ ఉద్దేశం? ఆ ఉద్దేశ్యమే చాలా ముఖ్యమైనటువంటిది మనకు మోక్షానికి. ఆయన ఉద్దేశం ఏమిటంటే, అజ్ఞానం వలన నేను ఈ శరీరం అనుకుంటూ వచ్చాను ఇంతకాలము. ఈ శరీరం నేను అనే భావన ఉండడమే సంసారం. ఈ శరీరం మీద అభిమానం, ఈ శరీరం నేను అనేటటువంటి అభిమానం ఉంటుంది చూసారా, తాదాత్మ్యం, అలా ఉండడమే బంధం. ఈ మనస్సు, ఈ శరీరం నేను నేను అనుకుంటూ, ఈ శరీరానికి సంబంధించిన కూతురు, కొడుకు, పిల్లలు, సంసారం, వీళ్ళంతా ఉన్నారు కదా, బాధరాబందీ అంతా, ఇదంతా నాది అనుకోవడం, అహంకారం మమకారమే బంధం. ఈ అహంకార మమకారాలే మనిషికి బంధం. అది నాకు ఇప్పుడు తెలిసింది. ఈ శరీరం నేను కాదు అని నాకు తెలిసింది. ఈ మనస్సు కూడా నేను కాదు అని నాకు తెలిసింది. ఈ మూడు శరీరాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు నన్ను బంధించలేవు. నేను ఆత్మస్వరూపాన్ని, ఆత్మనైనటువంటి నన్ను ఈ శరీరాలు ఎట్లా బంధిస్తాయండి? బంధించలేవు కదా. ఇంకా చెప్పాలి అంటే అన్ని శరీరాలు నాలో ఉన్నాయి, ఏ శరీరము నన్ను బంధించలేదు, నేను అన్ని శరీరాలలో ఆత్మరూపంగా ఉన్నాను అని నాకు తెలిసిపోయింది. కనుక ఏ శరీరము నన్ను బంధించలేదు. శరీరాలు పుడుతున్నాయి, శరీరాలు పోతున్నాయి, ఆత్మనైన నాయందు శరీరాలు పుడుతున్నాయి, శరీరాలు పోతున్నాయే, కానీ జననం మరణం నాకు లేదు, శరీరానికి ఉన్నది. దిగులు చింత బాధ మనస్సుకున్నది కానీ ఆత్మనైన నాకు లేదు. ఈ శరీరాన్ని మనసును పనిచేయిస్తున్నటువంటి ఉనికి ఎరుకని నేను అని తెలుసుకున్నాడు. అలా తెలుసుకోవడమే బయటపడటం. బయటపడటం అంటే ఫిజికల్గా బయటపడలేం, మానసికంగా నేను ఈ శరీరానికి సంబంధం లేదు నాకు అని తెలుసుకోవడం. ఉదాహరణకి ఒక వ్యక్తి, ఆయనకు ఒక ఇల్లు ఉన్నది, ఆ ఇంట్లో ఉంటూ ఉన్నాడు అనేక సంవత్సరాలుగా. ఆ ఇల్లు అక్కడ ఇక్కడ రిపేర్లు వస్తూ ఉన్నాయి, పాత ఇల్లు కదండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోయింది ఆ ఇల్లు కట్టి, పెద్ద ఇల్లు, సొంత ఇల్లు, ఇండివిజువల్ హౌస్. దానికి ఇక్కడ అక్కడ రిపేర్లు వస్తూనే ఉన్నాయి, చేయిస్తూనే ఉన్నాడు. ఇంకా దాన్ని మెయింటైన్ చేయలేక ఈ ఇల్లును రోజు దిగులు పడుతూ కూర్చున్నాడు ఆ ఇంటి గురించే. అయ్యో, నేను ఇంతకాలంగా ఉన్నాను ఈ ఇంట్లో, ఈ ఇంటికి ఇట్లా అవుతున్నదే, ఏం చేయాలి దీన్ని? ఆ సొంత ఇల్లున్న వాళ్ళు అమ్మడం ఇష్టం ఉండదు వాళ్ళకి. తల్లిదండ్రులు చూడండి, పిల్లలు అంటుంటారు, నాన్న ఇల్లు పాతబడింది కదా, ఖాళీ చేయొచ్చు కదా అంటే, లేదురా, నా ఆఖరి శ్వాస వరకు ఇక్కడే ఉండాలి అంటారు. ఎంత పాతబడినా సరే ఆ గ్రామంలోనే అక్కడే ఉంటానంటాడే. కానీ అబ్బాయి ఎంత మంచి పెలేషియస్ బంగ్లా కట్టినా వెళ్ళడు ఆ పాత ఇంట్లోనే. ఆ పాత చిన్న చిన్న ద్వారాలు సరిగా ఉండనే ఉండదు, వెలుతురు ఉండదే ఉండదు, అయినా ఏమిటో తాపత్రయం ఆ ఇంటి మీద, మమకారం. ఆ తలుపుల మీద, కిటికీల మీద కూడా మమకారమే, అంత గృహ అభిమానం అన్నమాట. అలా దిగులు పడుతూ ఉన్నాడు. ఇంకా బాధ భరించలేక ఒకసారి అమ్మేసేశాడు ఇల్లు. ఎందుకంటే ఇంకా పడిపోతుంది, వాడి మీదనే పడుతుంది చివరికి, అంత పాత పడిపోయింది ఇల్లు, డిలాబిటేటెడ్ కండిషన్లో ఉన్న ఇల్లు అన్నమాట. అమ్మేసిన తర్వాత వేరే ఇంటికి వెళ్ళాడు, వేరే చోటుకి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి అలా నడుచుకుంటూ వెళుతున్నాడు ఆ స్ట్రీట్లో. ఇప్పుడు ఆ ఇంటి మీద ఏమన్నా బాధ ఉంటుందా ఆ వ్యక్తికి? అంతకుముందు నిద్ర పట్టేది కాదు, దిగులు పడేవాడు, చాలా కష్టపడేవాడు, ఇంటి గురించి ఆలోచన ఇప్పుడంతా. ఇప్పుడు దాన్ని నాది నాది కాదు అని తెలిసిన తర్వాత అదే దోవలు పెడుతున్నాడు, అదే ఇంటిని చూస్తున్నాడు, ఏమన్నా ఉంటుందా దాని మీద? ఉండదు. ఇది నాది కాదు ఈ ఇల్లు అని తెలిసిపోయింది. ఈ ఇల్లు నాది కాదు, ఇంకా దిగులు లేదు వాడి, నాది కాదు కదా. అంతకుముందు వరకు నాది నాది అని అనడం వల్లనే బాధ, ఇప్పుడు నాది కాదు, అది ఎవరికో హ్యాండ్ ఓవర్ చేసేసాను, వాళ్ళది చేతు అంటే ఇంటి తాళం చేతులు వాళ్ళ దగ్గర ఉంటాయి, నాకేమీ సంబంధం లేదని తెలిసిపోయిందా? హాయిగా ఉన్నది. అటు పోతూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు ఇంటి మీద. ఇంటి మీద ఎటువంటి అభిమానం లేకపోవడం వల్ల ఆనందంగా వెళ్ళిపోయినాడు. అదేవిధంగా వామదేవుడు కూడా శరీరం మీద అభిమానం లేకపోవడం వల్ల, ఈ శరీరం నాది కాదు అని తెలుసుకోవడం వల్ల ఆయనకి ఆనందము ఆనందం. మనకు దిగులు చింత ఎందుకు వస్తున్నది ఇప్పుడు అర్థమైందా? ఈ శరీరం నాది నేను అని అనుకోవడం, ఈ శరీరానికి సంబంధించిన నా వాళ్ళు పిల్లలు అని అనుకోవడం, మమకారం, ఇదే మన దుఃఖానికి కారణం. ఎంత అభిమానం ఉంటుందో పిల్లల మీద, అన్నయ్య మీద, అక్కయ్య మీద, చెల్లెల మీద, రక్త సంబంధం కదండి, అదేమంటారు పేగు సంబంధమా, పేగు రక్త సంబంధం, అంత అభిమానం ఉంటుంది. అందుకే మనిషికి బాధ వేస్తుంది. వాళ్ళకి ఏదన్నా అయితే వీళ్ళకి వచ్చినట్లే, వాడికి జ్వరం వస్తే వీడికి వచ్చినట్టే, మనవాడికి ఏదో జ్వరం వస్తే ఆ అమ్మమ్మకి నిద్ర పట్టదు, బామ్మకి నిద్ర పట్టదు, అంత అభిమానం అన్నమాట. కనుక అభిమానం పోవడమే మోక్షం. అర్థమైందా? వామదేవ ఋషికి అభిమానం పోయింది, నేను తెలుసుకున్నాను ఆత్మనైన నాయందు అన్నీ ఉన్నాయి అన్నారు. ఇప్పుడు ఈ ఆకాశం కుండలో ఉన్నది. ఆకాశం గనక తెలుసుకుంటే నేను కుండలో ఉన్నాను, చిన్నగా ఉన్నాను, ఈ కుండ పగిలిపోతే నాకు ఏమీ లేదు అని ఆకాశం దిగులు పడుతుందా? ఆకాశం అంటే చోటు. అది జ్ఞానం గనక వచ్చుంటే దానికి నేను కుండలో లేను, కుండలన్నీ నాలో ఉన్నాయి అని తెలుసుకుంటుంది ఆకాశం. ఆకాశం అంటే చోటు, స్థలం. అది అలా తెలుసుకోకపోతే నేను కొంచెంగానే ఉన్నాను, చిన్న ప్లేసు నేను, ఈ కుండ చిన్నది అని దిగులు పడుతుంది. జ్ఞానం వస్తే కుండలో నేనుండడం ఏమిటి, అసలు కుండలన్నీ నాలోనే కదా ఉన్నాయి అని జ్ఞానం వచ్చింది. అర్థమైందా? శరీరం కూడా కుండలాంటిది. త్యాగరాజుల వారు సింహేంద్ర మధ్యమంలో ఒక పాట కీర్తన పాడారు. పాపకర్మపు కుండరా ఇందు బాధపడనే జాలరా. ఇది కుండతో పోల్చారు ఆయన. ఈ కుండ ఇది పాపకర్మపు అంటే పాపపుణ్యాలతో మిక్స్చర్ అయ్యి అంటే కలిసినటువంటి పాపపుణ్యాలు ఉండడం వల్ల ఈ శరీరం వచ్చింది. ఇందు నేను బాధపడ జాలరా అన్నాడు ఆయన. అంటే నేను ఆత్మని అని తెలుసుకున్నప్పుడు బాధ ఉండదు, ఏ విధంగానైనా సరే నన్ను తీసుకుపో అన్నాడు ఆయన. అంటే ఆత్మ నేనని తెలిసే వరకు మనిషికి బాధ ఉంటూనే ఉంటుంది. అసలు ఈ జడ శరీరానికి ఎరుక ఉనికినిచ్చేది నేను ఆత్మని అని తెలుసుకోవాలి, చైతన్యాన్ని. ఆ ఉనికి ఎరుక, ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్, ఎరుక అంటే కాన్షియస్నెస్. నేను ఉన్నాను అనేది ఉనికి, నాకు తెలుసు అనేది ఎరుక. నాకు తెలుసు అంటే కాన్షియస్నెస్, నేను ఉన్నాను అంటే ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు మనం ఏ సంబంధం మాట్లాడాలన్నా కూడా ముందు ఈ రెండు రావాలి. నేను ఉన్నాను, నాకు తెలుసు. ఏమి తెలుసు? మా ఇల్లు తెలుసు, అబ్బాయి తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు. తెలియాలంటే ఉండాలి కదా. ఉన్నవాడికే తెలుస్తుందా, లేనివాడికి తెలుస్తుందా? ఎవరైతే ఉన్నాడో వాడికే తెలుస్తుంది. ఎవరికైతే తెలుస్తుందో వాడు ఉండి ఉండాలి, అవునా? ఇప్పుడు నేను ఎవరిని? ఉనికి, ఎరుక. ఎలా ఉన్నాను అనేది ఈ శరీరానికి సంబంధించింది. ఉన్నాను తెలుసు అనేది మనందరిలో ఒకే రకంగా ఉంది, చూసారా? మీరు కూడా ఉన్నాను అని అంటారు, తెలుసు అనే అంటారు. నేను ఏమంటాను? ఉన్నాను అని అంటాను, తెలుసు అంటాను. కానీ ఎక్కడ తేడా వస్తుంది? ఎలా ఉన్నారు, ఏం తెలుసు అనే దాంట్లో తేడా ఉంది, అవునా? ఎలా ఉన్నారు, ఏమి తెలుసు మీకు అనే దాంట్లో భేదం ఉంటుంది మనిషి మనిషికి. కానీ ఉన్నాను తెలుసు అనే దాంట్లో భేదం లేదు. ఎందులో అయితే భేదం లేదో ఏకః సారః నిత్యః సత్యః అది బ్రహ్మము అన్నారు. ఆ నేను ఉన్నాను నాకు తెలుసు అనేది ఏకః, ఒక్కటే చైతన్యం, సారం. ఈ శరీరం మనస్సు పనిచేయడానికి సారం అది ఎప్పుడూ ఉంటుంది, నిత్యం, అదే సత్యం అన్నారు. అలా తెలుసుకున్నటువంటి స ఏవం విద్వాన్ ఫలం శృతి చెప్తున్నది ఉపనిషత్తు. ఈ విధంగా తెలుసుకున్నటువంటి వామదేవ ఋషి ఏవం విద్వాన్ శరీర భేదాత్, శరీరాన్ని భేదించుకొని అన్నాడు. భేదించుకోవడం అంటే ఏమిటి? శరీరంలో ఉంటూనే శరీరం సత్యం కాదు అని తెలుసుకున్నాడు. శరీర భేదాత్ ఊర్ధ్వం ఉత్క్రమ్య, ఊర్ధ్వం ఉత్క్రమ్య అంటే ఏమిటి? శరీరాలు మిథ్యా అని తెలుసుకున్నాడు. అది ఊర్ధ్వం ఉత్క్రమ్య అంటే. చాలామంది దీనికి ట్రాన్స్లేషన్ ఏం చెప్తారు? పైకి వెళ్ళిపోయినాడండి. ఎందుకంటే ఊర్ధ్వం అంటే పైకి, ఉత్క్రమ్య అంటే వెళ్ళిపోయినాడు. మోక్షం అంటే పైకి వెళ్ళిపోవడమే అనుకుంటారు చాలామంది. అందుకని పదాలకి సరిగ్గా ట్రాన్స్లేషన్ చెప్పకపోతే శంకరాచార్యుల వారు వారి భాష్యంలో చక్కగా వ్రాస్తారు. ఊర్ధ్వం ఉత్క్రమ్య అంటే ఏమిటి? ఇంగ్లీష్లో చెప్పాలంటే ట్రాన్సెండింగ్ ద బాడీ మైండ్ కాంప్లెక్స్. ట్రాన్సెండింగ్ అంటే ఏమిటి? ట్రాన్స్లోకి వెళ్ళిపోవడమా? కాదు. దాన్ని చూస్తూనే ఇది సత్యం కాదు, నిత్యం కాదు అని తెలుసుకోవాలి. ఉదాహరణ చెప్తే మనకు చక్కగా బోధపడుతుంది. గొలుసు ఉంది, బంగారం ఉన్నది, బంగారపు గొలుసు ఉన్నది, బంగారపు గొలుసు ఉందండి. ఆభరణాలు అనేక రకాల గొలుసులు ఉంటాయి. ఆభరణాలు అనేకం, కానీ బంగారం ఒక్కటే. గొలుసు యొక్క సారం ఏమిటి? బంగారమే. గొలుసు మారుతుంది, బంగారం మారదు. బంగారం ఎప్పుడూ ఉంటుంది, కానీ గొలుసు రకరకాల పేర్లు ఉంటాయి కదా, చంద్రహారం, మామిడికాయలు మామిడి పిందెల చంద్రహారం, ఏవో రకరకాల పేర్లు ఉన్నాయి కదా చంద్రహారాలకి, చిన్న చంద్రహారం, పెద్ద చంద్రహారం, ఇట్లా రకరకాలు మారుతుంటుంది. కానీ గొలుసు బంగారం ఎప్పుడు ఒకటే. కనుక సారం ఏమిటి? గొలుసు యొక్క సారం బంగారం. గొలుసుకి సారం అంటూ ఏం లేదు, బంగారం సారమే గొలుసు సారం. గొలుసు నిత్యంగా ఉండదు, బంగారం నిత్యంగా ఉంటుంది. గొలుసు రూపం లేకపోయినా బంగారం ఉంటుంది, కానీ బంగారం లేకపోతే గొలుసు ఉంటుందా? గొలుసు లేకపోయినా బంగారం ఉంటుందండి, బంగారం లేకపోతే గొలుసు ఉండలేదు. ఏది లేకపోతే ఏది ఉండలేదో అది సత్యం కాదు. బంగారం లేకపోతే గొలుసు ఉండలేదు, కనుక గొలుసు సత్యము కాదు. ఏది లేకపోయినా ఏది ఉంటుందో అది సత్యం. అంటే గొలుసు లేకపోయినా బంగారం ఉంటుంది, కనుక బంగారం సత్యం. ఏకః సారః నిత్యః సత్యః. అదేవిధంగా ఈ శరీరం చైతన్యం లేకపోతే ఉండలేదు. చైతన్యం ఒక్కటే, అన్ని శరీరాల్లో ఉన్న చైతన్యం ఒక్కటే. ఏకః అన్ని శరీరాలని మనస్సుని చైతన్యవంతం చేసేది సారః. ఆ చైతన్యం లేకపోతే ఈ శరీరాలు నిలవలేవు. కనుక సారం అనేటువంటిది బ్రహ్మమే. ఈ శరీరాలు లేకపోయినా కూడా బ్రహ్మం ఉంటుంది కనుక, ఆత్మ ఉంటుంది కనుక అది నిత్యః అన్నారు. శరీరం ఆత్మ లేకుండా శరీరం ఉండలేదు, కానీ ఆత్మ శరీరం లేకపోయినా ఉంటుంది కనుక నిత్యః. శరీరం లేకపోయినా ఉంటుంది కనుక అది సత్యః అన్నారు. అదే సత్యం, పరమసత్యం అన్నారు. ఇలా తెలుసుకున్నాడు వామదేవ ఋషి. ఆత్మా ఏకః సారః నిత్యః సత్యః అని తెలుసుకొని ఆనందంగా ఉన్నాడు. ఆ విధంగా మనందరం కూడా జ్ఞానం పొందాలి అని ఉపనిషత్తు యొక్క కోరిక. ఏమిటా కోరిక? అందరం కూడా జ్ఞానం పొందాలి అనేది కోరిక. అట్లా పొందిన అది శరీర భేదాత్ ఊర్ధ్వం ఉత్క్రమ్య అంటే అర్థం. అముష్మిన్ స్వర్గే లోకే, స్వర్గలోకం అంటే బ్రహ్మచైతన్యం అని అర్థం. తన స్వరూపమైనటువంటి బ్రహ్మచైతన్యమునందు సర్వాన్ కామాన్ ఆప్త్వా అన్నీ కోరికలను పొందాడు. అన్నీ కోరికలు పొందాడు అంటే ఎలా పొందాడు? అన్ని శరీరాలలో అన్ని రూపాలలో నేనే ఉన్నాను కనుక ఎక్కడెక్కడ ఏ కోరిక తీరుతున్నా కూడా, ఏ శరీర రూపంలో ఏ కోరిక తీరుతున్నా కూడా ఆత్మనైనా నేనే కదా అనుభవిస్తున్నాను. సర్వాన్ కామాన్ ఆప్త్వా. చూడండి, ఇది మన సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది? జ్ఞానికి అన్ని కోరికలు తీరుతాయట. ఎలా తీరుతాయండి అన్ని కోరికలు? ఒక శరీరంలో మనిషికి 10 లడ్లు తినగలడా ఒక వ్యక్తి? 2 కూడా తినలేడు, 3 తింటే వాంతి వస్తుంది. కనుక శరీరానికి ఒక పరిమితి ఉన్నది. సర్వాన్ కామాన్ అన్నీ ఒకేసారి ఒకే శరీరం అనుభవించలేదు, ఇంపాసిబుల్. భగవంతుడైనా సరే శరీరం ఎత్తాడు అంటే ఒక్కసారి నోట్లో ముద్ద పెట్టుకుంటాం, అన్ని చేతులతో పెట్టుకుంటాం, నోట్లో మింగలేవు కదా. కనుక సర్వాన్ కామాన్ అంటే ఇక్కడ అన్ని శరీరాల ద్వారా అన్ని రూపాలలో అవి సంతోషంగా ఆనందంగా అనుభవిస్తూ ఉంటే ఆత్మనైన నేనే కదా ఆ రూపాల్లో అనుభవిస్తున్నాను అని తెలుసుకోవడమే సర్వాన్ కామాన్ ఆత్వా. ఇది సర్వాత్మభావ. ఇలా తెలుసుకోకుండా ఏదో విధంగా తెలుసుకుంటే మోక్షం ఎట్లా వస్తుందిరా పిచ్చి నాన్న అంటారు మన వాళ్ళు. అర్థం కాకపోతే ఒరే పిచ్చి నాన్న ఎట్లా అర్థమవుతుందిరా, పిల్లల మీద మమకారంతో తల్లిదండ్రులు అంటుంటారు, ఒరే పిచ్చి తండ్రి పిచ్చి నాన్న. ఉపనిషత్తు అంటోంది మనల్ని పిచ్చి తల్లి పిచ్చి తండ్రి. ఇలా అర్థం చేసుకోరా, సర్వాన్ కామాన్ ఆప్త్వా అంటే అన్ని కోరికలు తీరిపోతాయి నాకని కాదు పిచ్చివాడా. అన్ని శరీరాల్లో నేనే ఆత్మగా ఉన్నాను, ఏ శరీరంలో ఎవరికి ఏ కోరిక తీరుతున్నా కూడా అది నాకే కదా అనేటటువంటి ఆత్మభావన, ఆ భావన రావాలి. సంకుచితత్వం పోవాలి మనిషిలో, సర్వాత్మ భావం వచ్చినప్పుడే మనిషికి ఆనందం అన్నారు. ఆప్త్వా అమృత సమభవత్, నేను అమృత స్వరూపుణ్ణని తెలుసుకున్నాడు. ఇక్కడ అమృతం అనగానే మళ్ళీ గటక్ గటక్ని దాకడంగా మను అమృతం తాగడం కాదు. అసలు అటువంటి అమృతం అనేది ఉన్నదా? శాస్త్రంలో చెప్పింది ఉన్నది అని, ఆ అమృతం అంటే ఏమిటిని చెప్పింది శాస్త్రం తెలుసా? నువ్వు ఆత్మస్వరూపానివి, నీకు మరణం లేదు అని తెలుసుకోవడమే అమృతం. మృతం అంటే మరణం. శరీరానికి మరణం ఉంది, మనస్సుకు కూడా జ్ఞానం వచ్చే వరకు దానికి ఉనికి ఉంటుంది. కానీ జ్ఞానం వస్తే ఆ మనస్సు కూడా మిథ్యా అయిపోతుంది. కనుక అమృత స్వరూపుణ్ణి, ఆత్మస్వరూపుణ్ణి నేను అన్నారు. అందుకనే ఉపనిషత్తు అందరినీ ఎలా బోధిస్తుంది మానవాళిని, సర్వే అమృతస్య పుత్రాహ అంటుంది. పాపులారా అని అన్నది మన ఉపనిషత్తు. పాపులారా, ఆ సంబోధన ఏమిటండి? వీడు ఆల్రెడీ ఏడుస్తున్నాడు కూర్చొని, నేను పాపం చేశాను, నేను పాపం చేశాను. అది ఇంకా ఎక్స్ట్రా వచ్చి పాపులారా అని పిలుస్తాడు వాడు. మన శాస్త్రం ఒప్పుకోదు అట్లా పిలిస్తే. మనం ఏం చెప్తాం? అందరూ ఆత్మస్వరూపులు ఉన్నారు. ఇమ్మోర్టల్ ఆత్మన్ ఆ సంబోధన చేస్తుంది. సర్వే అమృతస్య పుత్రాహ, మీరంతా అమృత స్వరూపులై ఉన్నారు. ఆత్మ ఈ స్వరూపంలో ఉన్నది అని చెప్పేటప్పటికి ఎంత ఆనందంగా ఉంటుంది వింటే, ఉత్సాహం వస్తుంది. అది మన ఉపనిషత్తు యొక్క సంబోధన. అది చూడండి, సమభవత్ అమృత సమభవత్. అమృత స్వమానుడైపోయినాడు, అమృత స్వరూపాన్ని పొందాడు. తాను పొందడం అంటే ఏదో కాదు, తన అమృత స్వరూపుణ్ణని తెలుసుకున్నాడు. ఆ గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ లోపలికి రమ్మన్నారు. ఏమండి, వాళ్ళకి జ్ఞానం అక్కర్లేదా అంటే, వాళ్ళకి అప్పుడు వైరాగ్యం వస్తే కష్టం. అందుకని వాళ్ళు వినకూడదు. ఇది వింటే ఈ యొక్క జన్మ ఎలా పుట్టాడు ఏమిటి అని చెప్పి ఇంతవరకు మాట్లాడింది కదా ఉపనిషత్తు, అది వింటే వాళ్ళకి తీవ్రమైన వైరాగ్యం వస్తుంది. ఆ గర్భిణీ స్త్రీలకు అట్లా వైరాగ్యం వస్తే లోపల శిశువు, అంటే వైరాగ్యం అంటే ఏంటి, మానసికమైనటువంటి గందరగోళం జరగకూడదు అని చెప్పి వాళ్ళల్లో ఎటువంటి ఆందోళన రాకూడదని చెప్పి ఆ శిశువు మీద ఎఫెక్ట్ అవుతుందని చెప్పి దాన్ని ఆ సమయంలో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వినద్దు, తర్వాత వచ్చి మళ్ళీ వినండి అని అర్థం. అది అర్థం అక్కడ. ఇంతటితో ఈ అధ్యాయం పూర్తయింది. ఇప్పుడు 3వ అధ్యాయంలో ప్రవేశిస్తాం. చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ వామదేవ ఋషి పొందినట్లుగా మనం కూడా ఆత్మజ్ఞానం పొందాలంటే ఏం చేయాలి? కొంతమంది విద్యార్థులు, జిజ్ఞాసులు, ముముక్షువులు ఆలోచిస్తున్నారు కూర్చొని, అందరూ సంభాషణ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ చదివారు, శాస్త్రాన్ని చదివారు, గురువు దగ్గర శ్రవణం చేశారు, మననం చేశారు, ఈ ఆత్మ ఏమిటి అని చెప్పి విచారణ చేస్తున్నారు. కూర్చొని ఒకరికొకళ్ళు సంభాషించుకుంటున్నారు. అది ఇక్కడ విషయం. ఏమని అడుగుతున్నారు అనే మాట మనకు ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళ సంభాషణ ఏమిటి అని మంత్రం చదువుతాము. 43వ పేజీ 1వ మంత్రం. కోయమాత్మేతి వయముపాస్మహే కతరహస ఆత్మా ఏనవా పశ్యతి ఏనవా శృణోతి ఏనవా గంధానాజిఘ్రతి ఏనవా వాచం వ్యాకరోతి ఏన వా స్వాదు చ స్వాదు చ విజానాతి కః అయం ఆత్మాన్. ఈ వామదేవ ఋషి తెలుసుకున్నటువంటి ఆత్మ ఏమిటి? ఆ ఆత్మ దాని స్వరూపం ఏమిటి? కః ఏమిటి ఈ ఆత్మ? ఇప్పుడు మనం విన్నాము గురువుగారి దగ్గర, శాస్త్రం అంతా చెప్పారు, మనమంతా విన్నాము. అసలు ఏం చెప్పింది ఉపనిషత్తు? పరమాత్మ ఈ సీమానం విదార్య అని బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించాడు అని చెప్పింది. ఒక ఆత్మ ఇక్కడి నుంచి వచ్చింది, తలలో నుంచి శరీరంలో ప్రవేశించింది, మరొక ఆత్మ కాళ్ళల్లో నుంచి ప్రవేశించింది అని చెప్పి ఉపనిషత్తు చెప్తుంది. ఇక్కడ కాదు, ఇంకొక ఉపనిషత్తులో వస్తుంది. పాదాల్లో నుంచి వెళ్ళే ఆత్మ ఒకటి, తలలో నుంచి వెళ్ళే ఆత్మ ఒకటి. వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయినారు స్టూడెంట్స్. ఈ రెండు ఆత్మల్లో ఏదండి నిజమైన ఆత్మ, సత్యమైన ఆత్మ ఏది అని సందేహం. ఇప్పుడు చాలామంది అంటుంటారు కదా, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ శాంతి పొందుగాక, పైలోకాలకు వెళ్ళిపోయినాడండి ఆయన, ఆత్మ ప్రయాణించి పైలోకాలకు వెళ్ళిపోయింది అంటుంటారు కదా. నచికేతుడు అడిగాడు యమధర్మరాజుని, ఏయం ప్రేతే విచికిత్స మనుష్యే అస్తిత్యేకే నాయమస్తీతి చైకే అన్నాడు. ఓ యమధర్మరాజా, కొంతమంది ఆత్మ ప్రయాణిస్తుంది అంటారు, కొంతమంది ఏమో ఆత్మ ప్రయాణించదు అంటారు, అది నీకే బాగా తెలిసి ఉంటుంది, నువ్వు చెప్పవలసింది. ఎందుకంటే ఆయన టూర్ చేస్తుంటాడు కదా, అందరిని చనిపోయిన వాళ్ళందరినీ తీసుకుపోతూ ఉంటాడు కదా, నీకంటే ఇంకెవరికి తెలుస్తుంది నాయ, యమధర్మరాజా నాకు చెప్పవలసింది అన్నాడు. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులందరూ ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఆత్మ శరీరం, స్థూల శరీరం పతనమైపోయిన తర్వాత అందులో ప్రాణ శరీర నేత అని ప్రాణం బయటికి వెళుతుంది, ఊపిరి పోయింది అంటారు. చూసారా, ఊపిరి పోయింది అన్నారు, ఆ ప్రాణం బయటకు వచ్చేస్తుంది. ఈ స్థూల శరీరం సూక్ష్మ శరీరం యొక్క వియోగమే మరణం. జననం అంటే పుట్టుక, అంటే స్థూల శరీర సూక్ష్మ శరీర సంయోగం. మనస్సు బుద్ధి చిత్త అహంకార జ్ఞాన ఇంద్రియాలు కర్మ ఇంద్రియాలు ప్రాణము ఇవి శరీరంతో స్థూల శరీరంలో కలిస్తే జననం, విడిపోతే మరణం. ఇది పుట్టుక అంటే, మరణం అంటే. ఇది తెలిస్తే భయపడం, మరణం అంటే డిటాచ్డ్ మళ్ళీ అటాచ్డ్ డిటాచ్డ్ ఈ శరీరంలో నుంచి మళ్ళీ ఇంకో శరీరాల్లోకి పోతుంది. ఎట్లాగైతే మనం ఇల్లు ఖాళీ చేసి ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి వెళ్తాం కదా, అంతే. ఈ ఇల్లు పాతబడిపోయిన తర్వాత ఇంకెందుకండి, ఈ ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి వెళ్ళినట్లుగానే ప్రయాణం చేస్తుంది జీవుడు, ప్రయాణం చేస్తాడు జీవాత్మ, ప్రయాణం చేస్తుంది. అది నిజమైన ఆత్మ లేక సత్యం జ్ఞానం యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే ఆత్మ అది నిజమైన ఆత్మ. ఇప్పుడు రెండు ఆత్మల్లో ఏది నిజం? కతరహ అంటే కర్మకాండలో కర్మలు చేస్తే పుణ్యాన్ని పొంది పైలోకాలకు ప్రయాణించే ఆత్మ సత్యమైనదా, లేక ప్రయాణించకుండా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి బ్రహ్మ చైతన్యమైన ఆత్మ, అంతటా ఉన్న ఆత్మ సత్యమైనదా? మీకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసని నాకు తెలుసు. ఇన్ని సంవత్సరాలు చదువుతున్నారు మీరు, అలా చెప్పకపోతే ఇంకా నాకేముంది అసలు, తృప్తిగా ఉంది నాకు తెలుసు మీకు తెలుసు అని, చాలా సంతోషం. అందరికీ 100 మార్క్స్. కనుక ఇప్పుడు వీళ్ళు ఆలోచిస్తున్నారు కతరహ ఆత్మ. ఈ రెండింటిలో కర్మకాండం ద్వారా అంటే వేదంలో చెప్పబడినటువంటి కర్మకాండ, శ్రాద్ధకర్మ తర్పణాలన్నీ చేస్తుంటాం కదా, ఆ జీవుడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మంచి శరీరం దొరకాలని చేస్తుంటారు కదా. ఈ కర్మకాండలో చెప్పబడినటువంటి ఆత్మ ప్రయాణించే ఆత్మ సత్యమా, లేకపోతే జ్ఞానకాండంలో చెప్పినటువంటి అంతటా ఉన్నటువంటి ఆత్మ సత్యమా? అంతటా ఉన్న ఆత్మ ప్రయాణించలేదు, ఈ అల్పగతమైన ఆత్మ ప్రయాణిస్తున్నది అంటే ఇది అది కాదు. కనుక జ్ఞానకాండంలో చెప్పినటువంటి ఆత్మ ఇది బింబ ఆత్మ. జ్ఞానకాండంలో చెప్పినటువంటి, వేదాంతంలో చెప్పే ఆత్మ బింబ ఆత్మ, ఈ యొక్క ప్రయాణం చేసే ఆత్మ ప్రతిబింబ ఆత్మ, చిదాభాస అహంకారం ప్రతిబింబ చైతన్యం. ప్రతిబింబ చైతన్యమైనటువంటి జీవాత్మ ప్రయాణిస్తుంది కానీ బింబ ఆత్మ ప్రయాణించదు. అది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది సత్యం అంటే బింబ చైతన్యమే సత్యం అని వాళ్ళు చివరికి నిర్ధారణ చేసుకుంటారు. ఆ ప్రశ్న వస్తుందన్నమాట ఇక్కడ, కహ అయం ఆత్మా వయం ఉపాస్మహే. ఇక్కడ ఉపాస్మహే అంటే ధ్యానించడం కాదు, ఉపాసన చేయడం కాదు. ఈ నేను నేను అంటున్నామే మనందరం భావించడం అన్నమాట. ఉపాస్మహే అంటే భావిస్తున్నామో. ఇప్పుడు నేను నేను అంటున్నాం కదా అందరం, ఈ నేను నేను అంటున్నది మనందరం చెప్తున్నాం కదా. కతరహ సహ, ఆ నేనెవరు? ఆ నేను కతరహ సహ, ఆ నేను నేను అంటున్నది ఎవరండి? ఈ ఆత్మ నేను, మనందరం కూడా నేను నేను అని అనుకుంటున్నాం కదా. ఈ నేను అనేది శరీరానికి సంబంధించిందా, ప్రాణానికి సంబంధించిందా, ఇంద్రియాలకు సంబంధించిందా ఈ నేను, లేకపోతే వీటన్నిటి కాకుండా మరి దేనికన్నా సంబంధించిందా అనే వచ్చి సందేహం వచ్చింది వాళ్ళకి. విన్న తర్వాతనే వస్తాయండి సందేహాలన్నీ. విన్నవాడికి కదా సందేహాలు వచ్చేది, వినని వాడికి ఏం సందేహాలు వస్తాయి? కతరహ సహ ఆత్మ, మళ్ళీ వాళ్ళే ఆలోచించుకుంటున్నారు. ఏనవా పశ్యతి, ఏ దేని ద్వారానైతే చూస్తున్నాడో అది ఆత్మ. కళ్ళ ద్వారా చూస్తున్నాం కదా, కళ్ళు ఆత్మ అవుతాయా? ఏనవా పశ్యతి, ఏనవా శృణోతి, దేని ద్వారా వింటున్నాడో అది ఆత్మ అని ప్రశ్న. ఏనవా శృణోతి అంటే దేని ద్వారా వింటున్నాడో ఒకవేళ అది ఆత్మ. ఏనవా గంధాన్ ఆజిఘ్రతి, దేని వలన ఈ వాసనను తెలుసుకుంటున్నాడో అది ఆత్మ అవుతుందా? ఈ ముక్కు అంటే జ్ఞాన ఇంద్రియం. ఏనవా వాచ్యం వ్యాకరోతి, దేని ద్వారా అయితే మాటలు వస్తున్నాయో అది ఆత్మ అవుతుందా? ఏనవా స్వాదుచ అస్వాదుచ విజానాతి, చేదు తీపి. స్వాదు అంటే మంచిది, అస్వాదు అంటే మనం తినడానికి ఇష్టం కానటువంటిది. ఈ రెండు విజానాతి, దేని ద్వారా తెలుసుకుంటున్నాము అది ఆత్మ. అంటే కరణాత్మ కర్తాత్మ అని రెండు ఆత్మలండి. ఈ కరణాలన్నీ పనిచేస్తున్నాయి కదా, ఇవన్నీ కరణాలు కదా. జ్ఞాన ఇంద్రియాలు కరణాలు, కర్మేంద్రియాలు కరణాలు, వాక్కు వచ్చి కర్మేంద్రియం, ఈ చెవులు ముక్కు ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. కనుక ఈ కరణాత్మ నిజమైన ఆత్మ, లేకపోతే ఈ తెలుసుకునేవాడు కూడా ఉన్నాడే, తెలుసుకునేదానికంటే కూడా తెలుసుకునేవాడు వేరు కదా. కనుక కర్తాత్మ కదా తెలుసుకునేవాడు, చూసేవాడు కళ్ళ ద్వారా చూస్తున్నాడు, ఈ చూసేవాడు కర్తాత్మ. ఈ కర్తాత్మ కరణాత్మ మీద మధ్యలో మనం నలిగిపోతున్నాం. చూసేవాడెవరు, దేని ద్వారా చూస్తున్నాడు, అసలు ఎవరు ఈ ఆత్మ అనేటువంటిది విచారణ జరుగుతున్నది ఇక్కడ. వాళ్ళకి ఈ సందేహంతో తర్వాత మంత్రానికి వెళ్తున్నాం. కహ విజానాతి, ఎవరు ఇది తెలుసుకుంటున్నది అసలు? సహ ఆత్మ కతరహ, ఈ ప్రాణం వల్ల తెలుసుకుంటున్నామా ఇప్పుడు? ఏమంటే ప్రాణం ఉండడం వల్లనే కదా తెలుసుకుంటున్నాము, కనుక ప్రాణమే ఆత్మ అంటారు. అందుకే చూడండి, శరీరమే ఆత్మ అనేవాళ్ళు శరీరాత్మవాదులు, ఇంద్రియాలే ఆత్మ అనేవాళ్ళు ఇంద్రియాత్మవాదులు, మనస్సే ఆత్మ అనేవాడు మనస్సే కదండి అంతా కారణం, కనుక మన ఆత్మవాదులు ఉన్నారు. కొంతమంది ప్రాణమే కనుక ఈ శరీరాన్ని నిలుపుతున్నది కనుక ప్రాణమే ఆత్మ అనేవాళ్ళు ఉన్నారు. కనుక ఎవరు చెప్పేది కరెక్ట్? ఇప్పుడు ప్రాణాత్మవాదులు కరెక్టా, మన ఆత్మవాదులు కరెక్టా, ఇంద్రియాత్మవాదులు కరెక్టా, దేహాత్మవాదులు కరెక్టా అంటే ఎవరు కరెక్ట్ కాదు. వాళ్ళందరూ పెద్ద పెద్ద ఫిలాసఫర్స్, వాళ్ళందరినీ తీసేస్తాం. ఎందుకంటే అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, అన్నీ కూడా మిథ్యా, త్రయ ఆవసత స్వప్నాహ అని చదివాం మనం. ఇప్పుడు రెండవ మంత్రంలో వాళ్ళు నిర్ధారణకు వస్తున్నారు. ఏదైతత్ హృదయం మనశ్చైతత్ సంజ్ఞానం ఆజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం మేధా దృష్టి ధృతిర్మతి మనీషా జ్యోతి
స్మృతి సంకల్ప క్రతురసు కామో వశయితి సర్వాణ్యేవైతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవంతి.
వాళ్ళు తెలుసుకున్నది ఏమిటంటే ప్రజ్ఞానమే బ్రహ్మ అని తెలుసుకున్నారు. మహావాక్యం ఋగ్వేద మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఋగ్వేదానికి సంబంధించిన ఐతరేయ ఉపనిషత్తులో వచ్చేటటువంటి మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అంటే చైతన్యం, కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ నేను ఎరుకను కలిగి ఉన్నవాడిని, నాకు ఎరుక అంటాం. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే నాకు ఎరుక ఏమిటి, ఐతరేయ ఉపనిషత్తు క్లాసు నాకు ఎరుక. అరగంట ముందు కరెంటు పోయింది కదా, మీకు ఎరుక కాదా? ఎరుక, కరెంటు పోయిందని నాకు ఎరుక. ఎరుక అంటే కాన్షియస్నెస్. నాకు ఎరుక అంటే ఏమిటి, నాకు తెలుసు అని అర్థం. తెలుసుకునేవాడే కాన్షియస్నెస్, కనుక నేను తెలుసుకుంటున్నాను కనుక నేనే చైతన్యాన్ని. కాన్షియస్నెస్ని తెలుగులో ఎరుక అంటారు, సంస్కృతంలో చైతన్యం అంటారు, షార్ట్ కట్లో చిత్ అంటారు. చిత్ అన్న చైతన్యం అన్న కాన్షియస్నెస్ అన్న ఎరుక అన్న ఒక్కటే అర్థం. తైత్రీయోపనిషత్తులో చదివాం జ్ఞానం అని, జ్ఞానం అన్నా కూడా చైతన్యమే. ఇటువంటి జ్ఞానాన్నే ఇక్కడ ప్రజ్ఞానం అన్నాం. బ్రహ్మకే మరొక పేరు ప్రజ్ఞానం. ఎందుకండి బ్రహ్మకి ప్రజ్ఞానం అనే పేరు అంటే, బ్రహ్మ అంతటా వ్యాపించి బృహత్తమత్వాత్ బ్రహ్మ, అంతటా వ్యాపించి ఉన్నవాడు బ్రహ్మని చెప్పి, ఆ బ్రహ్మమే ఇక్కడ శరీరంలో ప్రజ్ఞానంగా లభిస్తున్నాడు. సర్వత్రా ఉన్న బ్రహ్మమే ఇక్కడ ఆత్మరూపంలో ప్రజ్ఞానంగా తెలుసుకునేవాడిగా ఉన్నాడు. ఎలా ఎలా తెలుసుకుంటున్నాడంటే ఇలా ఇలా తెలుసుకుంటున్నాడని చెప్పి ఉపనిషత్తు చెప్తున్నది. వారి ద్వారా వాళ్ళు తెలుసుకున్నది ఏమిటి అంటే, మీకు ఇది అర్థం కావాలంటే ముందు మనకు ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి. యత్ ఏతత్ హృదయం మనశ్చ ఏతత్ అన్నారు. హృదయం మనస్సు, మనకు హృదయం ఉంది కదా, గుండె ఎక్కడుంది, కుడివైపు ఎడం వైపు, ఎడం వైపు. ఆ హృదయంలో మనస్సు ఉందండి. ఏమండి మనస్సు కుడివైపు కదా ఉండేదన్నాడు, గుండె ఎడమవైపు ఉంటుందండి, మనస్సు కుడివైపు ఉంటుందేమో అంటే, ఎందుకు ఎడమవైపు, వామభాగం దక్షిణ భాగంలో పెట్టచ్చు కదా అంటే, నాయన మాంసపిండమైనటువంటి హృదయంలోనే మనస్సు ఉంటుంది, సూక్ష్మ శరీరం సూక్ష్మంగా ఉంటుంది. ఈ మనస్సు అనే దాంట్లో వృత్తి ఆలోచన పుడుతుంది. జడమైనటువంటి మనస్సులో వృత్తి ఆలోచన ఎలా వస్తున్నది అంటే, ప్రతిబింబ చైతన్యం వలన వస్తున్నది. ప్రతిబింబ చైతన్యం వలన అంటే చిత్ అంతటా ఉంది కదా బింబ చైతన్యం, దాని యొక్క ప్రతిబింబం ఈ మనస్సులో పడింది. మనస్సు అనే అద్దంలో, మనస్సు అనేది అద్దం లాంటిది. నా మనస్సు అద్దం లాంటిది అంటుంటారు, చూసారా విన్నారా, అద్దం లాంటిది కాదు ఏం కాదు, అంతా మురికే. అయినా కూడా వాళ్ళ వాళ్ళ మనస్సు వాళ్ళ వాళ్ళకి అద్దం లాంటిది అనుకుందాం, పోని అద్దం లాంటిదే అనుకుందాం. మనస్సు అద్దం లాంటిది అయితే చైతన్యం అంతటా ఉండడం వలన ఆ చైతన్యం మనసులో ప్రతిబింబిస్తుంది. ప్రతిబింబించగానే ఆ జడమైన మనస్సు చేతనాన్ని పొందుతుంది. అది ఎప్పుడైతే చైతన్యాన్ని పొందుతుందో ఆలోచన శక్తి వస్తుంది మనస్సుకి. ఆలోచన అంటే వృత్తి, సంస్కృతంలో వృత్తి అంటారు. వృత్తి అంటే ప్రొఫెషన్ కాదు, వ్యాపారం కాదు, బిజినెస్ కాదు, వృత్తి అంటే ఆలోచన. ఇప్పుడు మీకు ఆలోచనలు వస్తాయా రావా, ఇంగ్లీష్లో చెప్పాలంటే థాట్, థాట్ అంటారు. వృత్తి లేక థాట్ లేక ఆలోచన వస్తుందా, వస్తుందండి, ఎందుకు రాదు, వచ్చేది అది కదా. ఆలోచనలు వస్తున్నాయి, సరే ఆలోచన దేని మీద వస్తుంది? ఒక ఆలోచన అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఆలోచన వర్ణించగలరా? ఆలోచనని వర్ణించలేరు. ఒక థాట్ని లేక వృత్తిని లేక ఆలోచనని ఇలా ఉంటుందని చెప్పగలరా? చెప్పలేరు. నీటికి ఆకారం ఏమిటండి? నీరు దాని ఆకారం ఏమిటి? గ్లాసులు పోస్తే గ్లాస్ ఆకారం, చెంబులు పోస్తే చెంబు ఆకారం, కుండలు పోస్తే కుండ ఆకారం. ఆకారం లేనటువంటి నీరు ఆకారం ఉన్న పాత్రలో పోస్తే ఆ ఆకారాన్ని పొందుతుంది, అవునా? ఇంకో ఉదాహరణ చెప్పనా? గాలికి ఆకారం ఉన్నదా? లేదు. మరి గాలికి ఆకారం లేకపోతే ఎట్లా తెలుసుకోవాలి గాలిని అన్నారు. బూరలు ఉంటాయి చూసారా, బూరలు ఊతారు, అది పొడుగ్గా ఉన్నదనుకోండి బూర, గాలి కూడా ఫుల్గా ఉంటుంది. అది యాపిల్ షేప్లో ఉంటే గాలి యాపిల్ షేప్లో ఉంటుంది. ఇదే కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్పాడు. అగ్ని ఎలాగైతే ఇంటిని దహనం చేసేటప్పుడు అగ్నికి రూపం లేదు, రూపం అంటే ఆ ఏ ఒక్క వస్తువుని దహిస్తుంటుందో ఆ రూపాన్ని పొందుతుంది అగ్ని. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అగ్ని తలుపుని దహిస్తుంది అనుకోండి, తలుపులాగా కనపడుతుంది అగ్ని. అది దేన్ని దహిస్తే దాని ఆకారాన్ని అది పొందుతుంది. జలం కానీ వాయువు కానీ అగ్ని కానీ ఆ రూపాలను పొందుతాయి. అదేవిధంగా ఆలోచన కూడా ఏ వస్తువునైతే అది పట్టుకుంటుందో ఆలోచిస్తుందో ఆ ఆకారంలో ఉంటుంది ఆలోచన. ఇప్పుడు ఈ క్లిప్ చూపించాను చూడండి మీరు, ఇది చూడంగానే మీకు క్లిప్ ఆలోచన వచ్చిందా? ఇప్పుడు మీ ఆలోచన క్లిప్ ఆకారంలో ఉంది, క్లిప్ ఆకారంలో ఉంటేనే క్లిప్ ఆలోచన వస్తుంది మీకు, అవునా? క్లిప్ ఆకారంలో వృత్తి ఉన్నది అంటే వృత్తి. ఇప్పుడు ఇది చూపించగానే మీరేం తెలుసుకున్నారు? ఇదేమిటండి అని అడగంగానే క్లిప్ క్లిప్ అని చెప్తారు, క్లిప్ అని చెప్తారు అంటే క్లిప్ జ్ఞానం వచ్చింది మీకు, క్లిప్ని తెలుసుకున్నారు కదా, క్లిప్ జ్ఞానం వచ్చింది. ఈ క్లిప్ జ్ఞానం రావడానికి ముందు వృత్తి రావాలి. ముందు క్లిప్ ఆలోచన వచ్చిన తర్వాత క్లిప్ జ్ఞానం వస్తుంది. క్లిప్ ఆలోచన రాకుండా క్లిప్ జ్ఞానం వస్తుందా? కనుక క్లిప్ను చూడాలి మీరు, క్లిప్ ఆలోచన రావాలి బుద్ధిలో, హృదయంలో, హృదయం మనస్సులో, బుద్ధిలో క్లిప్ ఆలోచన వచ్చిన తర్వాత ఆ క్లిప్ అనే జ్ఞానం వస్తుంది. ఇక్కడ ఎన్నున్నాయో చూసారా? ఇప్పుడు క్లిప్ ఉంది, క్లిప్ జ్ఞానము ఉన్నది, క్లిప్ అనే ఆలోచన, ఆ వస్తువు దాని గురించి ఆలోచన, ఆలోచన వచ్చిన తర్వాత ఇది ఈ వస్తువు అనే జ్ఞానం. అర్థమైందా? కనుక జ్ఞానము అంటే కాన్షియస్నెస్ ప్లస్ థాట్. ఏం థాట్? పుష్పం అయితే పుష్ప ఆలోచన, ఫ్లవర్ థాట్. క్లిప్ అయితే క్లిప్ థాట్. పెన్ అయితే పెన్ థాట్. కాన్షియస్నెస్ పెన్ థాట్ అంటే చైతన్యం, తెలుసుకోవడం అన్నమాట. జ్ఞానం ఆ వస్తువు వృత్తి, జ్ఞానం ఆ వస్తువు వృత్తి, అదే ప్రజ్ఞానం. నాకు తెలుసు, క్లిప్ తెలుసు జ్ఞానం, క్లిప్ వృత్తి, పెన్ను తెలుసు జ్ఞానం, ప్రజ్ఞానం పెన్ను వృత్తి. అట్లా ప్రతి వస్తువు చూసుకుంటూ వెళ్ళండి. మైక్ తెలుసు, మైక్ వృత్తి. కాన్షియస్నెస్ ప్లస్ థాట్, కాన్షియస్నెస్ ప్లస్ థాట్, ఫ్లవర్ థాట్, బుక్ థాట్, పెన్ థాట్, ఇంటి గురించి ఆలోచన, ఇల్లు ఆలోచన, పిల్ల ఆలోచన, మైక్ ఆలోచన, ఫ్యాన్ ఆలోచన. ఆలోచన అంటే వృత్తి. కనుక మీరు ఒక విషయాన్ని తెలుసుకుంటున్నారు అంటే ముందు ఆలోచన రావాలి. ఆలోచన వచ్చిన తర్వాత మీరు తెలుసుకుంటారు. తెలుసుకున్నాను అంటే వృత్తి ఉండాలి, వృత్తి ఉన్నది అంటే అక్కడ తెలుసుకుంటున్నానని ఉండాలి, లేకపోతే జ్ఞానం రాదు. కనుక కాన్షియస్నెస్ ప్లస్ థాట్. కానీ ఈ థాట్లు మారుతూ ఉన్నాయి. ఒక కొంచెంసేపు ఏమో నేను రాకముందు మీకేం జ్ఞానం ఉంది ఇంటి దగ్గర ఉన్నప్పుడు? ఇంటి జ్ఞానం, జ్ఞానం ప్లస్ ఇల్లు. క్లాసుకు రాగానే జ్ఞానం ప్లస్ స్వామిని. చూసారా? మారుతూ ఉన్నది జ్ఞానం, మారుతూ ఉన్నది జ్ఞానం, మారడం లేదు వస్తువు, మారుతూ ఉన్నది. ఇంటి జ్ఞానం, ఇంటి జ్ఞానం, పుష్ప జ్ఞానం, స్వామిని జ్ఞానం, పుస్తక జ్ఞానం, గొలుసు జ్ఞానం, గొలుసు ప్లస్ జ్ఞానం, పుస్తకం ప్లస్ జ్ఞానం, పుస్తక వృత్తి అన్నమాట. క్లిప్పు వృత్తి ప్లస్ జ్ఞానం, ఇంటికి వెళ్ళంగానే ఆకలి అవుతుంది కదా, ఇడ్లీ ప్లస్. అది చెప్తే బాగా అర్థమవుతుంది. ఇడ్లీ ఆలోచన ప్లస్ జ్ఞానం. ఇడ్లీ అని తెలియాలా లేదా తినేటప్పుడు? ఏమండి ఇడ్లీ అని తెలియకుండానే తిన్నానండి అంటారా? ఇడ్లీ వృత్తి, ఇడ్లీ జ్ఞానం. మళ్ళీ ఇందులో సాంబార్ వేసుకుంటారు. సాంబార్ వృత్తి, సాంబార్ జ్ఞానం. జ్ఞానం ఒకటిగానే ఉంటుంది కానీ ఇవి మారుతున్నాయి చూసారా. ఏవైతే మారుతున్నాయో అవన్నీ కూడా సత్యం కాదు. మారకుండా ఉన్నది చూసారా? జ్ఞానం 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 జ్ఞానం, ఒకటే జ్ఞానం. జ్ఞానాలు మారుతున్నాయి. ఆ జ్ఞానం అనేటువంటిది కాన్షియస్నెస్, చైతన్యం మారడం లేదు చూసారా? అదే ప్రజ్ఞానం బ్రహ్మ. అది చెప్తున్నారు ఇక్కడ. ఎన్నెన్ని జ్ఞానాలు వస్తాయిట? ఒకటే రెండు, 16 చెప్తున్నారు చూడండి. ప్రజ్ఞానం బ్రహ్మ వేషం అన్నమాట, కాస్ట్యూమ్స్. తెలుగులో ఆంధ్రాలో ఎన్టీ రామారావు తెలుసా మీకు, సినిమా యాక్టర్ ఎన్టీ రామారావు, 4 పాత్రలు వేస్తాడు ఆయన. కర్ణుడిగాను వేస్తాడు ఒకే సినిమాలో, కర్ణుడిగాను వేస్తాడు, దుర్యోధనుడిగా వేస్తాడు, కృష్ణుడిగాను ఆయనే వేస్తాడు, అర్జునుడిగా కూడా ఆయనే వేస్తాడు. ద్విపాత్రాభినయాన్ని దాటిపోయినాడు ఆయన. త్రిపాత్రాభినయం, చతుర్పాత్రాభినయం అన్న 4 పాత్రలు వేస్తాడు ఆయన. కాస్ట్యూమ్స్ మార్చుకుంటుంటాడు అప్పుడప్పుడు వచ్చి. కృష్ణుడు అనగానే పింఛం పెట్టుకుంటాడు, దుర్యోధను అనగానే గద వేసుకుంటాడు, అర్జునుడు అనగానే విల్లు పట్టుకుంటాడు. ఒకే ఎన్టీ రామారావు ఇన్ని వేషాలా? అదేవిధంగా ఒకే బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అనేకమైనటువంటి వేషాలు వేస్తున్నది. ఇప్పుడు ఏమిటి ఆ వేషాలు అంటే, ఉపనిషత్తు చెప్తోంది, వరుసగా ఒక లిస్ట్ ఇస్తున్నదండి ఆ ఉపనిషత్తు. సంజ్ఞానం మొదటిది చూడండి. సంజ్ఞానం, ఆజ్ఞానం రెండు. సంజ్ఞానం అంటే ఏం చెప్తుంది ఉపనిషత్తు అంటే, ఇక్కడ ఏ హృదయంలో అయితే మనస్సు అనేది ఉంటుందో అందులో ఒక వృత్తి రూపంగా పరిణమిస్తుంది. ఆ వృత్తి శరీరం అంతటా వ్యాపిస్తుంది. వ్యాపించి మనస్సు ఉంది చూసారా, మనస్సు చేతుల వెనకాల ఉన్నది, ముక్కు వెనకాల ఉన్నది, కళ్ళ వెనకాల ఉన్నది, చెవుల వెనకాల ఉంటుంది మనస్సు. మనస్సు కనుక లేదనుకోండి, చెవుల వెనకాల మీకు వినపడుతుందా నేను మాట్లాడేది? మనస్సు కనుక కంటి వెనకాల లేకపోతే మీకు రూపం కనపడుతుందా, నేనున్నానని రూపం కనపడుతుందా? కనుక మనస్సు ఉండాలి ప్రతిదాని వెనుక. అది సంజ్ఞానం అంటారు. అందుకనే ఒక్కొక్కసారి మనస్సు లేకపోతే ఏమవుతుందంటే, మనం టీవీ చూస్తుంటాం క్రికెట్ మ్యాచ్, పాకిస్తాన్ ఇండియాకి క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ఎందుకో గెలిచాం మనం బాగానే, అది మధ్యలో ఎవడన్నా వస్తాడు ఇట్లా నడుస్తూ వెళ్తారు, మనం గమనించం. ఎందుకని? మనస్సు క్రికెట్ మ్యాచ్ మీద ఉంది. ఈ మధ్యలో ఎవడు పోయినాడో కూడా మనకు తెలియదు, ఎవరో పోయినారే కానీ అటు నుంచి దాటిపోయినారు కానీ ఎవరని తెలియలేదన్నాడు. చూశారా అది? కనుక మనస్సు ఉంటేనే మనం గ్రహించగలుగుతాం. మనస్సు అనేది అంతటా వృత్తి అనేటువంటిది అంతటా వ్యాపించి ఉన్నది శరీరంలో, దాన్ని సంజ్ఞానం అన్నారు. సంజ్ఞానం అంటే సకల శరీరం వ్యాపించి ఉన్నటువంటి వృత్తి అని అర్థం. తర్వాత ఆజ్ఞానం. ఆజ్ఞానం అంటే ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్. యోగ శక్తి ద్వారా ఈశ్వర భావనాన్ని పొందుతారు. వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. అన్నీ అంటే భూతకాలంలో ఏం జరిగింది, భవిష్యత్ కాలంలో ఏం జరగబోతున్నది, ఇప్పుడు ఎక్కడ ఏమేమి జరుగుతున్నది అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. దాన్నే ఆజ్ఞానం అంటారు. ఆలోకనం అంటారు చూసారా. ఆలోకనం, ఆజ్ఞానం అంటే యోగశక్తితో ఈశ్వర భావాన్ని పొందడం. ఈశ్వర శక్తి అన్నమాట అది. పరమాత్ముడికి ఏ శక్తి ఉంటుందో ఆ శక్తిని యోగులు పొందుతారు. ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటారు. కొంతమందికి వస్తుంది అది, గ్రహించేస్తారు, అవతల ఏం జరుగుతున్నదో తెలిసిపోతుంది వాళ్ళకి. ఆజ్ఞానం. అక్కడ కూడా ఈ ప్రజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది చూడండి అందులో. ఆజ్ఞానం. మూడవది జ్ఞానం, విజ్ఞానం. ఆజ్ఞానం తర్వాత విజ్ఞానం అంటే ఏమిటి? విజ్ఞానం అంటే ఇది ఇది వేరు, ఇది నలుపు ఇది పసుపు, ఈ వివేకం, భేదాన్ని తెలుసుకునేటటువంటి జ్ఞానం విజ్ఞానం, వివేకం అన్నమాట. ఇది నలుపు ఇది తెలుపు, ఇది పసుపు ఇది ఎరుపు అని అలా తెలుసుకోవడం, విజ్ఞానం అంటాం. దేని గురించైనా సరే ప్రాపంచికంగా కూడా దీన్ని విజ్ఞానం అని అంటారు. ఒకదాని నుంచి ఒకటి వేరని తెలుసుకోవడం విజ్ఞానం అన్నారు, భిన్నమని తెలుసుకోవడం. లేక శిల్పము, కళలు ఉన్నాయి కదా 64 కళలు, రకరకాలైన కళలు, ఒక కళ ఇంకొక కళ నుంచి వేరే. నృత్యమును పాట ఒకటే అవుతాయా? శాస్త్రీయ సంగీతం, డాన్స్ వేరు వేరు కదా, పెయింటింగ్ వేరు, శిల్పకళ వేరు. ఇలా తెలుసుకోవడమే విజ్ఞానం. అది ఉన్నదా లేదా? అంతా ఒకటేనండి అనకూడదు, వేరు వేరు కదా విజ్ఞానం. తర్వాత ప్రజ్ఞానం, 4వది ప్రజ్ఞానం అంటే ప్రజ్ఞప్తి. ప్రజ్ఞప్తి అంటే ప్రతిభ, తాత్కాలికమైనటువంటి ప్రతిభ అని అర్థం. అంటే అప్పటికప్పుడు నిర్ణయం చేయగలిగినటువంటి సామర్థ్యం, వెంటనే నిర్ణయం చేయగలిగే సామర్థ్యం ప్రతిభ అంటారు. దాన్ని ప్రజ్ఞానం, ప్రజ్ఞప్తి, దాన్ని ప్రజ్ఞానం అని పేరు. తర్వాత మేధ, 5వది. మేధ అంటే చదివినటువంటి గ్రంథార్థాన్ని నిలబెట్టుకునే శక్తి. పోయిన వారం ఏం చదివామంటే గుర్తుందా అంటే మేధ ఉంది అని అర్థం. మీకు మేధస్సు ఉన్నవాడికి గుర్తుంటుంది, లేని వాడికి గుర్తుండదు. అది మేధ అంటే జ్ఞాపక శక్తి. తర్వాత 6, దృష్టి. చక్షురాది ఇంద్రియముల ద్వారా తెలియదగిన సకల విషయములు తెలియపరచగలిగిన మనోవృత్తి. చక్షురాది ఇంద్రియాల ద్వారా అంటే కళ్ళు ముక్కుల ద్వారా చూసేటటువంటి ఇంద్రియాలన్నీ తెలిపేటటువంటి మానసిక వృత్తినే దృష్టి అంటారు. అంటే ఇంద్రియ గోచర శక్తి అని అర్థం. ఇంద్రియ గోచరం అంటే ఇప్పుడు చెవులకు శబ్దం వినపడుతుందా లేదా, అది దృష్టి. కళ్ళకు రూపాలు కనపడుతున్నాయా లేదా, అది దృష్టి. ఇది 6వది. దెన్ తర్వాత 7, ధృతి అంటే ధారణ. ధారణ అంటే పనిచేయనటువంటి దేహేంద్రియాలన్నింటినీ కూడా నిలబెట్టగలిగిన శక్తి, ధృతి, హోల్డింగ్ అంటారు. ధారణ అంటే ఈ కాళ్ళు చేతులు ఇలా ఉన్నది అనుకో, దాన్ని నిలబెట్టాలి కదా చెయ్యిని, ఇట్లా నిలవాలంటే ఊరికి నిలుస్తుంది, ఏమిటి పడిపోతే నిలిపే శక్తి అనమాట. ఇప్పుడు కాళ్ళు ఇట్లా ఎత్తితే కాళ్ళు నిలుస్తుంది, తల ఇట్లా తిప్పితే నిలవాలి, దాన్నే ధారణ ధృతి శక్తి అంటారు. తర్వాత మతి, 8వది. మతి అంటే చేయదగినటువంటి పనులను గురించి మనస్సు మననం చేయడం. ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఇప్పుడు క్లాస్ అయిపోతున్నది, ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, ఇంటికి వెళ్ళి ఏం చేయాలి అని ఆలోచిస్తూనే ఉంటాను. ఇప్పుడు ఇంకా పూర్ణమధ చెప్పలేదు, ఇంకా స్వామిని 2 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నారు, ఇంకా చెప్పలేదు. మతి అంటారు. అందుకనే నేను ఎక్స్ట్రా తీసుకుంటే మీరు వినరని చెప్పి నేనే ఆపేస్తాను. అందుకనే ఒక విషయాన్ని చింతన చేయడం అనమాట, అందుకని మతి అంటారు దాన్ని. ఒరే నీకు మతి ఉందా అంటారు, చూసారా? ఆలోచన కనుక చేయకపోతే మతి లేని వాడు అంటారు, అందుకని మతి అన్నారు. అందుకని ఇంతటితో ఆపుతాను. 16 వరకు చెప్పాలంటే ఇంకా 8 చెప్పాలి. ఈ లోపల మీ మతి అక్కడికి పోతుంది ఇంటికి. అందుకని వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.